సాయి పూజా పితామహుడు శ్రీ తాత్యాసాహెబ్ నూల్కర్, అంకిత సాయి భక్తుడైన శ్రీ లక్ష్మణ్ కృష్ణాజీ నూల్కర్ ఉరఫ్ తాత్యాసాహెబ్ నూల్కర్ను గురించిన వివరాలు శ్రీ సాయి సచ్చరిత్ర 31వ అధ్యాయంలో స్వల్పంగా ప్రస్తావించబడ్డాయి. శ్రీ సాయిబాబాకు అత్యంత సన్నిహిత భక్తులలో ఒక్కరైన శ్రీ నూల్కర్కు సంబంధించిన పూర్తి వివరాలు శ్రీ సాయి చరిత్రలలో లభించడం లేదు. కానీ లెఫ్టినెంట్ కల్నల్ రిటైర్డ్ శ్రీ నింబాల్కర్ గారు శ్రీ నూల్కర్ బాల్యము, ఉద్యోగము, వారి ఆధ్యాత్మిక ప్రగతి, వారు ఏ విధంగా సాయిబాబాచే ఆకర్షితులై చివరకు షిరిడీలో ఎలా జన్మరాహిత్యాన్ని పొందారు మొదలైన వివరాలన్నీ ఆనాడు శ్రీ శ్యామ తదితరులు రాసిన ఉత్తరాలతో సహా సేకరించి 1991లో శ్రీ సాయిలీలా పత్రికలో ప్రచురించారు. ఈ వ్యాసమే కాక శ్రీ నూల్కర్ గురించి శ్రీ డిఎస్ టిప్నిస్ మరాఠీలో రచించిన మరో వ్యాసం 1978 సాయిలీలా మాసిక్ మరాఠీ పత్రికలో ప్రచురింపబడింది. శ్రీ నూల్కర్ జీవిత విశేషాలు, గురుపూర్ణిమ నాడు బాబాకు భక్తులు చేసిన గురుపూజకు సంబంధించిన వివరాలలో పైన పేర్కొన్న రెండు వ్యాసాలకు కొంత వైరుధ్యముంది. ఆ వ్యాసాలలోనూ తక్కిన సాయి చరిత్రలలోనూ శ్రీ నూల్కర్ గురించి ప్రచురింపబడిన వివరాలన్నింటినీ క్రోడీకరించి ఈ సమగ్ర వ్యాసాన్ని సాయిపదం పాఠకులకు అందిస్తున్నాం. శ్రీ తాత్యాసాహెబ్ నూల్కర్ 1862 లేక 1863లో జన్మించారు. పూనాలో విద్యాభ్యాసం జరిగింది. తరువాత న్యాయవాద పట్టా పుచ్చుకొని ప్రభుత్వ సర్వీసులో ప్రవేశించారు. వీరు న్యాయవాదిగానే కాక సత్యవాదిగా, దృఢ సంకల్పం కలిగిన స్వార్థరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. న్యాయమూర్తిగా తన వృత్తి నిర్వహణలో వీరు చూపిన సంయమనం, నిజాయితీ అందరిచే ప్రశంసలందుకుంది. ఆధ్యాత్మిక చింతన కలిగినవాడు, ఉపనిషాది వేదాంత గ్రంథాలు క్షుణ్ణంగా చదివినవాడు, సాధుసంతులను తరచూ దర్శించి వారి సాంగత్యంలో గడిపేవాడు. 1908లో వీరు పండరీపురంలో సబ్జడ్జిగా ఉన్నప్పుడు శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ అక్కడ మామల్తదారుగా పనిచేస్తుండేవాడు. ఒకే ఊరిలో ఉన్న ఆ ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారులు తరచూ స్నేహపూర్వకంగా కలుసుకునేవారు. చందోర్కర్ తన మామూలు ధోరణిలో సాయిబాబా మహిమల గురించి చెప్పి వారిని ఒకసారి దర్శించమని నూల్కర్కు చెబుతుండేవాడు. నూల్కర్ తనకు రెండు కోరికలున్నాయని, అవి సాయిబాబా కృప వలన నెరవేరితే వారినొక మహాత్మునిగా నమ్మి తప్పక షిరిడీ వెళతానని అన్నాడు. ఆ కోరికలలో మొదటిది తనకు మంచి వంట బ్రాహ్మణుడు దొరకాలని, రెండవది బాబాకు సమర్పించడానికి శ్రేష్టమైన నాగ్పూర్ కమలాపన్ను లభించాలని. బాబా మహిమపై దృఢ విశ్వాసమున్న శ్రీ నానాసాహెబ్ ఆ రెండు కోరికలు తప్పగా నెరవేరుతాయని హామీ ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా అదే రోజు రాత్రి ఒక వంట బ్రాహ్మణుడు తనకేదైనా పని ఇప్పించమని చందోర్కర్ వద్దకొచ్చాడు. నానా అతనిని నూల్కర్ దగ్గరికి పంపాడు. అంతేకాదు, ఆ మరుసటి ఉదయం 100 శ్రేష్టమైన నాగ్పూర్ కమలాపండ్లున్న పార్సల్ ఒకటి నూల్కర్కు వచ్చింది. దానిపై పంపిన వారి పేరు లేదు. బాబా యొక్క దివ్యశక్తిపై నూల్కర్కు నమ్మకం ఏర్పడింది. వెంటనే నానాసాహెబ్తో షిరిడీ వెళ్ళాడు. నా భక్తుడు ఎక్కడున్నా పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్లు లాక్కుంటాను అన్న బాబా అమోఘ వాక్యాలు ఇతని పట్ల పూర్తిగా నిజమయ్యాయి. ఆ విధంగా అతను 1909లో ప్రప్రథమంగా షిరిడీ దర్శించాడు. ఆ ప్రథమ దర్శనంలోనే అతనికి ఒక వింత అనుభవాన్ని ప్రసాదించారు బాబా. కాస్త పొట్టిగా, లావుగా ఉండే నూల్కర్ వంగి బాబా పాదాలకు నమస్కరించుకుంటుండగా బాబా అతని తలను చేతివేళ్లతో మెల్లగా నొక్కుతూ అలాగే వెనక్కి తోశారు. నూల్కర్ ఒక్క ఉదుటిన వెళ్ళి మసీదులో ఉన్న స్తంభం దగ్గర వెళ్ళకిలా పడ్డాడు. ఆశ్చర్యం, నూల్కర్ పడింది స్తంభం వద్ద కాదు, ఆనందసాగరంలో అతనికి దాదాపు స్పృహ కోల్పోతున్నట్లనిపించింది. బాబా స్పర్శతో అతను అనిర్వచనీయమైన అనుభూతిని పొంది ఆ ఆనందసాగరంలో కాసేపు ఓలలాడాడు. అప్పుడు అర్థమైంది నూల్కర్కు తన గురువు సాయిబాబా అని, తన గమ్యం షిరిడీ అని. ఆ రోజు రాత్రి సాటేవాడాలో భోజనానంతరం నిద్రిస్తూ అకస్మాత్తుగా లేచి తనకప్పుడు కిల్లీ వేసుకోవాలని ఉందని నానా చంద్రకర్తో అన్నాడు. నానాసాహెబ్కు కిల్లి వేసుకునే అలవాటు లేదు. సరిగ్గా అదే సమయంలో బాబా మసీదులో ఒక భక్తుని పిలిచి అతని చేతికి 4 కిల్లీలిచ్చి నానాతో కలిసి వచ్చి సాటేవాడలో బస చేసి ఉన్న ఆ ముసలాయనకి ఈ కిల్లీలిచ్చిరా అని ఆదేశించారు. అప్పటికప్పుడు కిల్లీలతో తనను వెతుక్కుంటూ వచ్చిన మనిషిని చూడగానే నూల్కర్కు బాబా సర్వజ్ఞత అర్థమై ఆశ్చర్యపోయాడు. ఇంకా ఎక్కడో ఏ మూలలో ఉన్న సంశయాలన్నీ ఈ లీలతో మటుమాయమయ్యాయి. ఆ క్షణాన్నే బాబా పట్ల దృఢభక్తి, సంపూర్ణ విశ్వాసము అతని మనసున స్థిరపడిపోయాయి. ఆ తర్వాత తాను ఉద్యోగార్థం పండరికి వెళ్ళినా, అవకాశం దొరికినప్పుడల్లా షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకోసాగాడు. అనతి కాలంలోనే బాబా సన్నిహిత భక్తవర్గంలో నూల్కర్ ఒకడైపోయాడు. ఒకసారి నూల్కర్ ప్రమాదకరమైన కంటి జబ్బుతో బాధపడసాగాడు. అతని కళ్ళబాధ భరించరానిదిగా తయారైంది. దీనికి తోడు దృష్టిలోపం కూడా వచ్చింది. కంటి నిపుణుల వద్ద చికిత్సలు చేయించాడు, కానీ నివారణ కాలేదు. చివరగా బాబాను ఆశ్రయించాడు. కోర్టుకు సెలవు పెట్టి షిరిడీ వచ్చి సాటేవాడాలో బస చేశాడు. 2 రోజులు గదిలోనే కూర్చొని బాబా నామాన్ని నిరంతరం జపిస్తూ గడిపాడు. 3వ రోజు మసీదుకెళ్ళి బాబాను దర్శించాడు. అప్పుడు బాబా తమ చేతులను కళ్ళపై పెట్టుకొని శ్యామాతో, "ఈరోజు నా కళ్ళెందుకో తీవ్రంగా బాధ పెడుతున్నాయి" అన్నారు. బాబా నోటి వెంట ఆ మాటలు వెలువడిన క్షణం నుండి నూల్కర్ కంటి బాధ తగ్గనారంభించి త్వరలో పూర్తి స్వస్థత చేకూరింది. చూపు కూడా చక్కగా కనపడసాగింది. ఆ సమయంలో, అంటే నూల్కర్ షిరిడీలో ఉన్నప్పుడు, పండరీపురంలో కోర్టులోని ప్లీడర్లు విశ్రాంతి తీసుకునే గదిలో వీరి గురించి చర్చ జరిగింది. విద్యాధికుడైన నూల్కర్ తన రోగ నివారణకు సాధువులను, బాబాలను ఆశ్రయించడం అవివేకమని, మందులు వాడకుండా రోగాలు ఎలా నయమవుతాయని, విద్యావంతులు, నాగరికులైన వారే ఇలా మౌఢ్యంగా ప్రవర్తించడం గర్హనీయమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో సాయిబాబాను కూడా వ్యంగ్యమైన మాటలతో పరిహసించారు. ఈ చర్చలో పాల్గొన్న ప్లీడరొకడు చాలా కాలం తర్వాత షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. బాబా పాదాలకు భక్తితో నమస్కరించి దక్షిణ సమర్పించి ఒక మూల కూర్చున్నాడు. అప్పుడు బాబా అక్కడున్న భక్తులనుద్దేశించి, "ప్రజలెంత టక్కరివారు, ఎదురుపడితే వంగి వంగి నమస్కారాలు చేస్తారు, అడగకుండానే దక్షిణ సమర్పించి నక్కవినయాలు ప్రదర్శిస్తారు, పరోక్షంలో నిందించి దుర్భాషలాడతారు" అని అన్నారు. ఆ బాణాలు తగలవలసిన వారికి తగలనే తగిలాయి. అప్పుడు మాత్రం ఆ పండరీపురం ప్లీడరు తేలుకుట్టిన దొంగవలే మిన్నకుండి తర్వాత మసీదు నుంచి బయటకు వచ్చి అసలు విషయం తోటి భక్తులతో చెప్పుకున్నాడు. 10 సంవత్సరాల క్రితం పండరీపురంలోని కోర్టులో ప్లీడర్ల విశ్రాంతి గదిలో జరిగిన ఆ సంభాషణంతా పూసగుచ్చినట్లు వివరించగలిగిన ఆయన మహిమకు, మహత్యానికి మరోసారి చేతులొచ్చి నమస్కరించాడు ఆ ప్లీడరు. ఇకపై పరనిందా ప్రసంగాలు చేయకూడదని బుద్ధి తెచ్చుకున్నాడు. తమను పూజించేందుకు బాబా ఎవరినీ అనుమతించేవారు కాదు. భక్తులెవరైనా పూలమాల వేయబోయినా నిరాకరించేవారు. ఒక గురు పూర్ణిమ రోజున మొట్టమొదట బాబాకు పూజ నిర్వహించే భాగ్యం తాత్యాసాహెబ్కు దక్కింది. ఒకరోజు ఉదయం తాత్యాసాహెబ్ మసీదుకు వెళ్ళి బాబాకు నమస్కరించగానే బాబా అతనికి మసీదులో దునిప్రక్కనున్న స్తంభానికేసి చూపుతూ, "రేపు ఆ స్తంభాన్ని పూజించు" అన్నారు. బాబా అలా ఎందుకన్నారో నూల్కర్కు బోధపడలేదు. బసకు తిరిగి వెళ్ళిన తర్వాత బాబా ఆదేశాన్ని శ్యామాకు చెప్పి, అలా ఆదేశించడంలో బాబా ఉద్దేశం ఏమై ఉంటుందని అడిగాడు. శ్యామాకు కూడా అర్థం కాలేదు. అతను వెంటనే బాబానే అడుగుదామని మసీదుకెళ్ళాడు. బాబా అతనితో కూడా అదే మాట చెప్పారు. ఆ తర్వాత తాత్యాకోతే పాటిల్తోనూ, దాదా కేల్కర్తోనూ బాబా అవే మాటలన్నారు. మరుసటి రోజు శనివారం ఉదయం నిద్ర మేల్కొన్న నూల్కర్కు ఆ రోజు గురు పూర్ణిమ అని హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఆ విషయాన్ని అతడు శ్యామ, తదితర భక్తులకు చెప్పాడు. అందరూ పంచాంగం, క్యాలెండర్ తెప్పించి చూచారు. నిజమే, ఆ రోజు గురు పూర్ణిమ. ఆ ముందు రోజు బాబా తమతో రేపు ఆ స్తంభాన్ని పూజించమని ఆదేశించడంలోని పరమార్థం వారికప్పుడు బోధపడింది. అందరికీ ఎంతో ఆనందమయ్యింది. వెంటనే అందరూ మసీదుకు వెళ్ళి గురుపూజ చేసుకోవడానికి అనుమతించమని బాబాను వేడుకున్నారు. బాబా ముందు రోజు చెప్పినట్లుగానే మసీదులోని స్తంభానికి పూజ చేసుకోమన్నారు. "దేవా, ఆ స్తంభాన్ని ఎందుకు పూజించాలి? మేము మీకే పూజ చేసుకుంటాము. సాక్షాత్తు దైవమే మా ఎదురుగా ఉంటే స్తంభాన్ని పూజించవలసిన పనేముంది" అని శ్యామ వాదించాడు. తమను పూజించేందుకు బాబా ససేమిరా అంగీకరించలేదు. భక్తులు తమ పట్టు విడవలేదు. చివరకు భక్తిభావంతో వారు కోరే విన్నపాన్ని మన్నించక తప్పలేదు బాబాకు. "సరే, మీ ఇష్టం" అన్నారు. భక్తుల ఆనందానికి ఇక పట్టపగ్గాలు లేవు. వెంటనే గురుపూజకు సన్నాహాలు మొదలుపెట్టాడు. బాబా భిక్షకు వెళ్ళి వచ్చిన తర్వాత పూజ నిర్వహించాలని తలచి వారికి ఈ విషయం తెలిపారు. బాబా దయతో అంగీకరించడమే కాకుండా వారికి అన్ని ఉపచారాలు చేయడానికి కూడా అనుమతించారు. బాబా రాధాకృష్ణ ఆయికి దాదా కేల్కర్కి కబురు పంపారు. రాధాకృష్ణ ఆయి పూజాద్రవ్యాలు పంపింది. దాదా కేల్కర్ పూజా వస్తువులతో మసీదు చేరాడు. సామూహికంగా పూజ నిర్వహించబడింది. తమకు సమర్పించిన దక్షిణలన్నీ బాబా తిరిగి భక్తులకే ఇచ్చివేశారు. పూజ అయిన తర్వాత ఆరతిచ్చారు. అలా ఆ సంవత్సరం నుంచి ప్రతి ఏటా షిరిడీలో గురుపూర్ణిమ ఎంతో వైభవంగా జరగటం ప్రారంభమయ్యింది. తాత్యాసాహెబ్ నూల్కర్కు బాబాకు ఆ ఆరతి రోజూ ఉంటే ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది కదా అనిపించింది. షిరిడీలో సాయి సన్నిధిలో ఏ పూజ అన్నా ఉత్సవమన్నా ఎంతో ఉత్సాహం చూపే రాధాకృష్ణ ఆయి కూడా ఆలోచనే కలిగింది. ఆ విధంగా ఆనాడు వారి మనస్సులో పుట్టిన ఆ సత్సంకల్పమే బాబా మందిరాలలో షిరిడీ ఆరతి సాంప్రదాయమనే మహావృక్షానికి బీజమయ్యింది. ప్రేరణ రాధాకృష్ణ ఆయిదే అయినా ప్రయత్నము కార్యాచరణ నూల్కర్పరమయ్యాయి. ప్రతిరోజు బాబాకు ఆరతి నూల్కరే నిర్వహించేవాడు. బాబా శరీరధారిగా ఉన్నప్పుడు మధ్యాహ్న ఆరతి మాత్రమే మసీదులో జరిగేది. సేజారతి, కాకడ ఆరతులు చావడిలో మాత్రమే జరిగేవి. నూల్కర్ చివరి రోజులలో అనారోగ్యం వలన మసీదుకి చావడికి నడిచి రాలేని పరిస్థితి కలిగేంత వరకు బాబాకు ఆరతి అతని చేతుల మీదుగానే జరిగేది. ఆ తర్వాత ఆ భాగ్యం మేఘునికి దక్కింది. 1912 మేఘుడు చనిపోయిన తర్వాత బాపు సాహెబ్ జోగ్ బాబా మహాసమాధి వరకు ఆరతి నిర్వహించే అదృష్టం పొందాడు. బాబా తాత్యాసాహెబ్ల పరస్పర ప్రేమ వర్ణించాలవి కానిది. బాబా తాత్యాను తాత్యాబా అని కానీ మాతరా అంటే ముసలి అని ప్రేమతో పిలిచేవారు. పూజకు ముందు భక్తులందరూ వివిధ భక్ష్యాలను నైవేద్యంగా బాబా ముందుంచేవారు. బాబా ఒక్కొక్కసారి ఈరోజు నాకు తాత్యాబా పోలియే కావాలి అంటూ భక్తులు తెచ్చి రాశిగా పోసిన పోలీల నుండి సరిగ్గా నూల్కర్ సమర్పించిన పోలీని తీసుకుని ప్రీతితో తినేవారు. ఎవరూ ఏమీ చెప్పకుండా ఏ పోలి ఎవరు సమర్పించారో చెప్పే బాబా మహిమకు భక్తులు ఆశ్చర్యపోయేవారు. నూల్కర్ తను నిత్యం జపించేందుకు బాబా నోటి నుండి ఏవైనా ప్రత్యేక పదాలు వస్తే బావుండునని చాలా కాలంగా ఓ కోరిక. తాత్యా మనసెరిగి బాబా ఏవో ప్రత్యేక పదాలు పలికారు. తాత్యా వాటినే మహామంత్రంగా భావించి జీవితాంతం అనుష్ఠించాడు. ఇంకా తను నిత్యం పూజించుకునేందుకు బాబా తనకేదన్నా ఒక వస్తువు ఇస్తే బావుండును కదా అని తలచిన నూల్కర్కు బాబా ఆ కోరిక తీర్చారు. ఒక దత్త జయంతి నాటి రాత్రి 9 గంటలప్పుడు బాబా నూల్కర్ను మసీదుకు రమ్మని కబురు చేశారు. ఆ రోజు నూల్కర్ కోసం ఆయన ఎంతగా ఎదురు చూశారంటే కబురు తీసుకెళ్లిన మనిషి వాడా చేరి నూల్కర్కు బాబా ఆదేశం తెలియచేసే లోపలే వెంట వెంటనే మరో ఇద్దరు మనుషుల్ని పంపించారు. ఆ కబుర్లందుకొని హడావిడిగా మసీదు చేరిన నూల్కర్ చెయ్యి పట్టుక లాక్కెళ్ళి అక్కడున్న కఫ్నీల దొంతర నుంచి ఒక కఫ్నీ తీసి అతనిపై కప్పి, తాత్యాబా దీని నీ దగ్గర ఉంచుకో, ఇది చలి నుండి గాలి నుండి నిన్ను కాపాడగలదు అన్నారు ఆప్యాయంగా బాబా. ఆ కరుణామయిని అవ్యాజమైన ప్రేమకు తనపై చూపుతున్న అపార దయకు కదిలిపోయిన నూల్కర్ బాష్పాంజలితో ఆయన పాదాలపై తన శిరస్సు నుంచాడు. ఒక రకంగా అది బాబా తనకిచ్చిన సన్యాస దీక్షగా కూడా భావించాడతను. నూల్కర్పై బాబా అనుగ్రహ ఆశీసులు ఆ విధంగా ఉండేవి. తాత్యాసాహెబ్ నూల్కర్ పండరీపురంలో సబ్జడ్జిగా పనిచేస్తుండగా అక్కడ పండరి విటలని ఆలయానికి సంబంధించిన ఆరతి హక్కుల కేసు ఒకటి అతని వద్దకొచ్చింది. నీతి నిజాయితీని రెండు కళ్ళుగా భావించే నూల్కర్ ఎటువంటి ఒత్తిడులకు లొంగక ఆ కేసుకు సంబంధించి న్యాయబద్ధమైన తీర్పునే చెప్పాడు. సంచలనాత్మకమైన ఆ కేసు పూర్తి అయిన తరువాత సెరువుపై షిరిడీ బయలుదేరి వెళ్ళాడు. అతనిని చూడగానే బాబా, తాత్యాబా వచ్చావా, బాగుంది, కానీ మరి ఎన్ని రోజులుంటున్నావు ఇక్కడ అని అడిగారు. దానికి నూల్కర్ వినయంగా, బాబా నాకిక ఎక్కడికీ వెళ్ళాలని లేదు, దయచేసి నన్నింక షిరిడీలోనే ఉండిపోనివ్వండి, కోర్టులో పాండురంగ ఆలయానికి సంబంధించిన కేసుకు ఒకదానికి తీర్పు చెప్పి వస్తున్నా, మళ్ళీ మామూలు మనుషుల కక్షా కార్పణ్యాల కేసుల గొడవలపై తీర్పు రాసేందుకు నన్ను కలం పట్టుకోనివ్వక ఆ దైవ సంబంధమైన తీర్పే నా చివరి తీర్పుగా ఉండనివ్వండి అని ప్రార్థించాడు. అలాగే కానివ్వు అన్నారు బాబా నవ్వుతూ. నూల్కర్ పదవీ విరమణ చేసి ఆపై షిరిడీలోనే ఉండిపోయాడు. శ్రీ నూల్కర్ శ్రీ బాబాసాహెబ్ నీలకాంత్ రామచంద్ర సహస్రబుద్ధేలు పూనా హైస్కూల్లో సహాధ్యాయులు, సన్నిహిత మిత్రులు. కానీ స్కూలు విడిచిన తర్వాత 25-30 సంవత్సరాలు వారు కలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు సహస్రబుద్ధే మొదటిసారిగా చందోర్కర్ దీక్షితుల ప్రోద్బలంతో షిరిడీ వచ్చాడు. సాటేవాడాలో బస చేస్తున్న నూల్కర్ని చూచి గుర్తుపట్టి పలుకరించాడు. మిత్రులిద్దరూ ఇంతకాలానికి కలుసుకున్నందుకు అమితంగా సంతోషించారు. నూల్కర్ తన స్నేహితుని అతిథిగా తన గదిలోనే ఉంచుకున్నాడు. మరుసటి రోజు స్నేహితులిద్దరూ బాబాను దర్శించారు. సహస్రబుద్దే బాబాకు నమస్కరిస్తూనే తాత్యాను సేవించుకో అని ఆదేశించారు. రెండవ రోజు, మూడవ రోజు కూడా సహస్రబుద్దేకు అదే ఆదేశాన్ని జారీ చేశారు. ఒకే స్థాయికి చెందిన ఇద్దరు స్నేహితులలో ఒకరు మరొకరిని సేవించుకోమనడంలో అంతరార్థం ఎవరికీ బోధపడలేదు. కానీ బాబా మాటలు అగాధాలు కదా. సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రమే వారి మాటలలోని సత్యాలు అవగాహనమవుతాయి. సహస్రబుద్దే ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుని బాబా అనుమతి కోసం శ్యామాచే అడిగించారు. బాబా శ్యామాతో 4 రోజులుండి వెళ్ళమను అన్నారు. 4 రోజుల తర్వాత అడిగితే బాబా మళ్ళీ 4 రోజులుండి వెళ్ళమనే సమాధానమిచ్చారు. ఇలా 2-3 వాయిదాలైన తర్వాత ఒకరోజు బాబా వాడిని మసీదు ముందు కుక్కలా పడి ఉండమను, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ముందు ముందు వాడి అవసరం మనకెంతో ఉంది, వాడు పెద్ద పెద్ద కార్యాలు చేయవలసి ఉంది, నీకేమీ తెలియదు, అవసరం లేకుండా నేను వాడిని ఇక్కడికి రప్పించలేదు అని శ్యామాతో అన్నారు. దీనితో సహస్రబుద్దేను షిరిడీ నుండి పంపే విషయం అందరూ మర్చిపోయారు. ఇది జరిగిన పక్షం రోజుల తర్వాత మధుమేహం వల్ల నూల్కర్ పిరుదుపై రాచకూర్పు ఒకటి లేచి బాధించింది. క్రమేణా ఈ రాచకూర్పుల సంఖ్య అధికమైనందువల్ల అనారోగ్యం తీవ్రమై మంచాను కతుక్కపోయాడు. సేవా తత్పర భావం కల సహస్రబుద్దే ఇతరుల సేవకు ఎప్పుడూ సిద్ధంగానే ఉండేవాడు. ఇప్పుడు జబ్బు పడినవాడు తన సన్నిహిత స్నేహితుడు. పైగా బాబాయే తాత్యాను సేవించుకోమని ఆదేశించారు. అందువల్ల అహోరాత్రాలు నూల్కర్ సేవకు అంకితమైపోయాడు సహస్రబుద్దే. నూల్కర్కు నయమయ్యేంతవరకు షిరిడీ విడిచి వెళ్లకూడదని కూడా నిర్ణయించుకున్నాడు. బాబా మాటలలోని అంతరార్థం ఇప్పుడు అందరికీ అర్థమయ్యింది. తాత్యాసాహెబ్ ఇద్దరు కుమారులు వామనరావు, విశ్వనాథ్ కూడా షిరిడీ వచ్చి తండ్రి సేవలో నిమగ్నమయ్యారు. డాక్టర్ అయిన వామనరావు బొంబాయి నుండి ఆపరేషన్ సామాగ్రి, మందులు తెప్పించి రాచకురుపులన్నింటినీ శస్త్రచికిత్స చేసి కట్టుకట్టాడు. కానీ నూర్కర్ అనారోగ్యం నానాటికి తీవ్రం కాసాగిందే తప్ప తగ్గుముఖం పట్టే సూచనలేవీ కనిపించలేదు. తాత్యాసాహెబ్ అనారోగ్యం రానురాను తీవ్రతరమయ్యింది. ఆయన దేహంపై మొత్తం 11 రాచకురుపులు తేలాయి. వీటిని కోసి కట్టుకట్టడం, రోజూ కట్టు విప్పి మందు వేసి చికిత్స చేయడం వల్ల భరించరాని బాధ అనుభవించవలసి వచ్చేది. కానీ నూల్కర్ ఈ బాధనంతా ఎంతో ఓర్పుతో సహిస్తూ వచ్చాడు. కనీసం బాధను ఓర్చుకుంటున్నట్లు తెలిపే భావ ప్రకటన కూడా ముఖంలో కనుపరిచేవాడు కాదు. తనకే కోరికలు లేక నిర్లిప్తంగా గడపసాగాడు. చివరకు తన జబ్బు నయమైపోవాలని కూడా బాబాను కోరలేదు. నిరంతరం బాబానామాన్నే జపిస్తూ గడపసాగాడు. మసీదు నుండి వచ్చిన భక్తులను అక్కడ ఏమి జరిగింది, బాబా ఏమేమి మాట్లాడింది మొదలైన విషయాలు అడిగి వారు చెప్పిన దానిని ఆసక్తితో వినేవాడు. అసలు బాబా విషయాలు తప్ప మరే విషయాలు వినేదానికి ఇష్టపడేవాడు కాదు. నూల్కర్ పడకపై ఉండి కదలలేని పరిస్థితి ఏర్పడడంతో బాబా దర్శనం లేక తప్పించిపోయాడు. బాబా రోజుకు 2 మార్లు ఒకే మార్గంలో నడిచి లిండీ తోటకు వెళ్ళి వచ్చేవారు. ఈ మార్గం సాటేవాడ వెనక ఉండేది. మసీదుకు వెళ్ళలేని భక్తులు సాటేవాడ వెనక తలుపు తెరుచుకొని బాబా దర్శనం చేసుకునేవారు. నూల్కర్ కదలలేనందువల్ల ఆయన అందుకు కూడా నోచుకోలేదు. బాబా సగుణ రూపం దర్శించాలనే కోరికతో తప్పించిపోయాడు. ఒకరోజు తన పెద్ద కుమారుడైన వామనరావుని పిలిచి బాబాకు తన కోరిక విన్నవించమని చెప్పాడు. వామనరావు మసీదుకు బయలుదేరాడు. బాబాకు పిల్లలంటే ఎంతో మక్కువ. వీలు చిక్కినప్పుడల్లా పిల్లలతో ఆడుతూ కులాసాగా గడిపేవారు. వారికి తమాషా కబుర్లు చెప్పి నవ్విస్తుండేవారు. వామనరావు మసీదుకెళ్లేటప్పటికీ శ్యామా మేనమామ అయిన లక్ష్మణ్ మామ జోషి కుమారుడు బప్పాజీతో బాబా ఆడుకుంటున్నారు. వామనరావు బాబాకు నమస్కరించి తన తండ్రి కోరిక చెప్పాడు. బాబా అలాగే అతనికి దర్శనం లభిస్తుంది, అల్లా అచ్చాకరేగా అని చెప్పి తిరిగి బప్పాజీతో ఆడుకోసాగారు. వాడికేవేవో కబుర్లు చెప్పి నవ్విస్తున్నారు. ప్రేమతో వాడి బుగ్గగిల్లి ముద్దు పెట్టుకుంటున్నారు. అప్పుడు నెత్తిపై మూట పెట్టుకుని బట్టలు అమ్ముతూ ఒకతను ఆ దారిన వెళ్తున్నాడు. అతని చేతిలో పూలు అల్లిన అందమైన రుమాళ్లున్నాయి. వాటిలో ఎర్రటి రుమాలొకటి బప్పాజీని ఆకర్షించింది. బాబా, ఆ ఎర్రరుమాలు నే తీసుకోనా అని అడిగాడు. బాబా, తీసుకో అన్నారు. బప్పాజీ ఆ ఎర్రరుమాలును తీసుకుని మడత పెట్టి తన తలకు చుట్టుకుని బాబా పాదాలకు నమస్కరించాడు. బాబా ప్రేమతో వాడి బుగ్గగిల్లారు. వాడు తర్వాత రుమాలుని తన తల నుండి తీసి బాబా తలమీద పెట్టి పకపకా నవ్వాడు. బాబా అభ్యంతరమేమీ చెప్పలేదు. ఆ రుమాలు కిరీటమైనట్లు, తాము రాజైనట్లు నటిస్తూ ఆ టీవీ దర్పం ప్రదర్శిస్తూ చిరునవ్వు నవ్వారు. బప్పాచి చప్పట్లు చరుస్తూ పకపకా నవ్వాడు. బాబా తర్వాత ఆ రుమాలుని తీసి బప్పాజీ తలపై పెట్టారు. బప్పాజీ దానిని తిరిగి బాబా తలపై పెట్టాడు. బాబా తిరిగి దానిని బప్పాజీ తలపై పెట్టి ఇక ఆ ఆట చాలన్నట్లు వాడి బుగ్గ చిదిమి అనునయించారు. ఇదంతా గమనిస్తున్న వామనరావు తర్వాత మసీదు విడిచి వెళ్ళిపోయాడు. వామనరావు తన తండ్రి కోరిక బాబాకు వినమించినట్లు, వారు తన తండ్రికి దర్శనం లభిస్తుందని అన్నారని చెప్పాడు. నూల్కర్ మసీదులో జరిగిన విషయాలన్నీ చెప్పమన్నాడు. ప్రత్యేకంగా చెప్పదగినవేమీ లేవన్నాడు వామనరావు. నూల్కర్ తృప్తి చెందక వామనరావు మసీదుకెళ్లిన తర్వాత జరిగిన ప్రతి విషయమూ వివరించమని పట్టుబట్టాడు. అప్పుడు వామనరావు మసీదులో బాబా బప్పాజీల మధ్య జరిగిన కేలీ వినోదాన్ని వివరించసాగాడు. అది వింటున్నప్పుడు నూల్కర్ సంభ్రమాశ్చర్యాలకు లోనై విచేష్టితుడయ్యాడు. బాబా తనపై చూపిన కరుణకు అతని హృదయం ద్రవించి కంటి నుండి నీరు ప్రవహించసాగింది. తండ్రి శోకిస్తున్నందుకు వామనరావు నివ్వెరపోయి కారణం అడిగాడు. నూల్కర్ తాను శోకించడం లేదని, బాబా తనపై చూపిన కరుణకు తన కళ్ళు చెమగిల్లాయని అన్నారు. బాబా తనకు అద్భుత రీతిలో అడిగినదే తడువుగా సాక్షాత్కారం ప్రసాదించారని కూడా చెప్పాడు. వామనరావు ఆశ్చర్యపోతూ బాబా వారికి ఎప్పుడు ఏ విధంగా దర్శనమిచ్చారో తెలపమన్నాడు. నూల్కర్ పరవశంతో వివరించసాగాడు. వామనరావు మసీదుకెళ్లిన తర్వాత తనకు ముందు మసీదు ప్రాంగణం మొత్తం కనిపించిందని, తర్వాత బాబా తన ఆసనంపై కూర్చొని ఉండగా ఒక పిల్లవాడు తలపై పెద్ద జాస్వండి పుష్పం పెట్టుకొని, ఎర్ర రుమాలు జాస్వండి పుష్పంలా కనిపించింది, బాబా పాదాలకు నమస్కరిస్తున్నట్లు గోచరించిందని బాబా ప్రేమతో ఆ పిల్లవాడి బుగ్గ చిదిమి అలరించారు. ఆ పిల్లవాడు తన తలపై నున్న పుష్పాన్ని బాబా తలపై ఉంచి పకపకా నవ్వాడు. బాబా దానిని కాసేపు ఉంచుకొని తిరిగి దానిని పిల్లవాడి తలపై ఉంచారు. పిల్లవాడు దానిని తిరిగి బాబా తలపై ఉంచాడు. బాబా మళ్ళీ దానిని పిల్లవాడి తలపై పెట్టి వాడి బుగ్గగిల్లి మురిపించారు. ఈ విధంగా వామనరావు మసీదులో చూచిన బాబా కేలీ వినోదాన్ని మొత్తం తనకు వాడాలోనే సాక్షాత్కరింపజేశారని వారి కరుణ అపారమని నూల్కర్ ఉద్వేగంగా చెప్పాడు. ఈ లీల విన్న భక్తులందరూ ముగ్ధులయ్యారు. నూల్కర్ ఆరోగ్య పరిస్థితి క్రమేణా క్షీణించసాగింది. బాబా దయవలన ఇతను తప్పగా కోలుకుంటాడని భక్తులందరూ భావించారు. కానీ బాబా సంకల్పం మరోలా ఉంది. అతనిని జనన మరణ చక్రం నుండి విముక్తిని చేసి అతని ఆత్మని తమలో ఐక్యం చేసుకోదలిచారు. ఒకరోజు రాత్రి 2 గంటల సమయంలో నూల్కర్ తన కొడుకులిద్దరినీ పిలిపించుకొని భజన చేయమన్నారు. నూల్కర్ అంత్యకాలం ఆసన్నమైందని భక్తులందరూ భావించారు. అప్పుడు అతని చెంత అతని భార్య, బావమరిది, కాకాసాహెబ్ దీక్షిత్, సహస్రబుద్దే మొదలైన వారున్నారు. కొడుకులిద్దరూ చిరుతలు తాళాలు తీసుకొని 2 గంటలసేపు భజన చేశారు. చివరగా నూల్కర్, ప్రభు, నా ముందు నిలిచి నీకోసం ప్రతీక్షించే నాకు నీ దివ్యమంగళ రూపం దర్శించుకొని అనే చరణంతో మొదలయ్యే ప్రఖ్యాత భజన గీతం ఆలపించమన్నాడు. ఆ పాట వింటున్నప్పుడు నూల్కర్ ముఖంలో దేవుడే తన ముందు నిలుచొని తనను అనుగ్రహిస్తున్న భావం స్పష్టంగా గోచరించింది. సుమారు 5 గంటల ప్రాంతంలో భజన ఆపమని నూల్కర్ సంజ్ఞ చేశాడు. రాధాకృష్ణ ఆ ఇంటికెళ్ళి ఊది బాబా పాదతీర్థం తెచ్చాడు విశ్వనాథ్. ఊదీని నూల్కర్ నొసటిపై పెట్టి తీర్థం స్పూనుతో పోశారు. 3వ స్పూను పోసిన వెంటనే నూల్కర్ చివరి శ్వాస వదిలాడు. అంతకు 2 నిమిషాల ముందు మసీదులో బాబా, మన మసీదు వెనక ఒక పెద్ద నక్షత్రం రాలిపోయింది అని చెప్పి మసీదు ముంగటికొచ్చి పెద్దగా అరుస్తూ తమ నోటిని చేతితో లబలబా కొట్టుకున్నారు. ప్రియమైన భక్తులు మరణించినప్పుడు బాబా ఇలాగే ప్రవర్తించేవారు. అంతేకాక బాబా ఆ రోజంతా శోకముద్రలో గడిపారు. వారి దినచర్య అంతా ఆలస్యంగా నడిచింది. వారు దుఃఖిస్తూ, అయ్యో, నా తాత్యాబా వెళ్ళిపోయాడు, నేనేమి చేసేది, ఈ షిరిడీ మసీదులో ఏముంది, నేను వెళ్ళిపోతాను, తాత్యాబా ఎంతో మంచివాడు, నేను చెప్పినట్లు విన్నాడు, అతనికి జీవిత గమ్యం చేరుకోవడానికి నేను సాయపడ్డాను, అతనికి జన్మ లేదు అన్నారు. భక్తులందరూ వాడాలో గుమికూడారు. ఒకరొక్కరూ వరుసగా వెళ్ళి తాత్యా పాదాలకు నమస్కరించి నివాళులర్పించారు. తర్వాత వారి దేహాన్ని మసీదు దారి గుండా శ్మశానానికి తీసుకెళ్లి చితిపై పరుండబెట్టారు. లిండి తోటకు వెళ్లే మసీదు దారి చిమ్ముతున్న రాధాకృష్ణ ఆయి చేతిలో చీపురుతోనే శ్మశానానికి పరుగుతీసి, "నా తల్లి ప్రియపుత్రుడు వెళ్ళిపోయాడు" అని దుఃఖిస్తూ తాత్యా పాదాలు ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. నూల్కర్ మరణించిన మూడవ రోజున బాబా కనిపించలేదు. భక్తులు, గ్రామస్తులు ఆందోళనతో వారి కోసం వెతకడం ప్రారంభించారు. చివరకు నీంగాంలో ఉన్నట్లు తెలుసుకొని అందరూ అక్కడికి వెళ్ళి వారిని మేళతాళాలతో భజన చేసుకుంటూ ఉత్సవంగా షిరిడీ తీసుకువచ్చారు. అప్పుడే నూల్కర్ చితాభస్మం కోపర్గాం సమీపంలోనున్న గోదావరిలో నిమజ్జనం చేయడానికి తీసుకువెళ్తున్న బండి దారిలో ఎదురుపడింది. బాబా బండి వద్ద కాసేపు ఆగి తమ చేతులతో ఏవో సంజ్ఞలు చేసి తిరిగి వచ్చి ఉత్సవంలో కలిశారు. తాత్యా సాహెబ్ మనుమడు శ్రీ రఘునాథ్ విశ్వనాథ్ నూల్కర్ తన తాతగారిని బాబా ఎంతగా ప్రేమించేవారో తెలిపే ఉదంతం ఒకటి వివరించారు. తన తండ్రి విశ్వనాథ్ గారు వారి తల్లి కోరిక మేరకు ఒక బంగారు లాకెట్ తయారు చేయించి షిరిడీకి రిజిస్టర్డ్ పోస్ట్లో పంపారట. ఆ లాకెట్లో ఒక ప్రక్క బాబా ఫోటో, మరో ప్రక్క నూల్కర్ ఫోటో ఉందట. బాబా తమ స్పర్శతో దానిని పునీతం చేసి తిరిగి పంపుతారనే ఉద్దేశంతో దానిని పంపి ఉండవచ్చునని కూడా తెలిపాడు. పార్సలు షిరిడీ చేరిన తర్వాత మసీదులో ఏం జరిగినది తెలుపుతూ శ్యామాగారు తన తండ్రికి ఒక ఉత్తరం రాశారట. షిరిడీ 20/12/1912. ప్రణామములు. మీరు పంపిన లాకెట్ పార్సలు నిన్న, అంటే 19వ తేదీన 6 సమయానికి ముందు పోస్టు బంట్రోతు శ్రీ సాయి మహారాజుకు అంతచేశాడు. సాయి మహారాజ్ దానిని తన ముఖం దగ్గరకు తీసుకెళ్లి ముద్దు పెట్టుకున్నారు. తర్వాత నాతో, "ఇందులో ఇద్దరు వ్యక్తులున్నారు" అని చెప్పి దానిని నా చేతికిచ్చారు. దానిని విప్పి చూస్తే అందులో ఫోటోలతోటి లాకెట్టు, మీ తల్లిగారి ఉత్తరం కనిపించాయి. ఆ ఉత్తరాన్ని సాయి మహారాజుకు చదివి వినిపించి లాకెట్టు వారి చేతికిచ్చాను. వారు లాకెట్టుని 15-20 నిమిషములు చేతిలోనే అట్టిపెట్టుకున్నారు. తర్వాత తాత్యా ఫోటోను ఆరతికి వచ్చిన ప్రతి భక్తునికి చూపించి, "ఈ వ్యక్తి నన్ను తనతో కూడా తీసుకెళ్లాడు" అని చెప్పారు. వారి నోటుగుండా వెలువడిన మాటలు యథాతథంగా నీకు తెలియపరుస్తున్నాను. తర్వాత లాకెట్ను భద్రపరచమని నా చేతికిచ్చారు. మీ తల్లిగారికి ప్రణామాలు. సాయిదాసుడు మాధవరావు దేశ్పాండే. ఇది విశ్వనాథ్ నూల్కర్కు శ్యామా వ్రాసిన మరాఠీ లేఖకు తెలుగు అనువాదం. దీనిని బట్టి నూల్కర్ని బాబా ఎంతగా ప్రేమించేవారో మనకు తెలుస్తుంది. ఈ లాకెట్లో ఇద్దరు వ్యక్తులున్నారు అని చెప్పడంలో తాత్యాను తమతో సమపరచుకునడమే కాక తాత్యా యొక్క అత్యున్నత ఆధ్యాత్మిక ప్రగతిని ధృవపరిచారు. ఇతడు నన్ను తనతోటే తీసుకెళ్లాడు అని చెప్పడంలో నూల్కర్ ఆత్మ వారిలో ఐక్యమైనట్లు అందరికీ తెలియపరిచారు.